ఓం శాంతి. అవేక్నింగ్ విత్ బ్రహ్మ కుమారిస్ కార్యక్రమంలోని బీకే శివాని అఖియ వినిపించిన హ్యాపీ లివింగ్ సిరీస్లోని 3rd ఎపిసోడ్ టెన్షన్స్ గురించి ఇప్పుడు మనం విందాము.
ఓం శాంతి. ఏక్ మినిట్ సైలెన్స్ మే బెటింగే.
ఇప్పటి వరకు సంతోషం యొక్క విషయంలో మనమేం తెలుసుకున్నామంటే, సంతోషం అనేది మనలోనే దాగి ఉంది. మనం దానితో నిండుగా సంపన్నంగా ఉన్నాము, దానిని ఇంకెక్కడా అన్వేషించనక్కర్లేదు అని. అలాగే మన సంకల్పాలే మన భాగ్యం వరకు తీసుకెళ్తాయి అని ఆ మొత్తం ప్రాసెస్ని తెలుసుకున్నాము. కానీ రోజంతా మనము నా ఆలోచన అనుభూతిగా మారుతుంది, ఇప్పుడు అనుభూతి దృష్టికోణంగా మారింది అని ఇలా ఈ మొత్తం చక్రం గురించి ఆలోచిస్తూ ఉండటం కాదు. అలా చేస్తే చాలా కాంప్లికేటెడ్గా కష్టతరంగా మారుతుంది. ఇది నా ఆలోచన, ఇప్పుడు ఫీలింగ్ కలుగుతుంది, ఇప్పుడు నెమ్మదిగా నేను యాక్షన్లోకి వస్తున్నాను, అలా కాదు. ముందు మనకి దాని నాలెడ్జ్ ఉండటం అవసరం. దాని గురించినటువంటి ఆ ప్రాసెస్ యొక్క పూర్తి అవగాహన మనకుండటం అవసరం. ఏ విధంగా ఒక ప్లాంట్ని లేదా మెషినరీని పెట్టినప్పుడు దాని ప్రాసెస్ యొక్క జ్ఞానం పూర్తిగా ఉండాలి. అప్పుడు మనకి దాని నుండి ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ వస్తుందో అది ఏ ప్రాసెస్ గుండా మొదలవుతూ వచ్చింది అనేది అర్థమవుతుంది. అప్పుడే మనకి దాని యొక్క ఫైనల్ రిజల్ట్ నచ్చినప్పుడు ఆ ప్రాసెస్లో ఎక్కడ మార్పు చేయాలి, ఎక్కడ సరిచేస్తే ఎండ్ రిజల్ట్ బాగా వస్తుంది అనేది అర్థమవుతుంది. కానీ ఒకవేళ మనకు ఆ ప్రాసెసే తెలియకపోతే, మనకప్పుడు ఎండ్ ప్రోడక్ట్ నచ్చకపోతే ఎక్కడ మార్పు తీసుకురావాలో కూడా తెలియదు. మొదట మనం పరివర్తన చేసేది రా మెటీరియల్ యొక్క స్టేజ్లో, ఎందుకంటే లోపల ఎలాంటి రా మెటీరియల్ని పంపిస్తున్నామనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఆ ప్రాసెస్నంతా తెలుసుకోవటం. అప్పుడే కానీ మనకి ఈ రా మెటీరియల్ ఇలాంటి ప్రాసెస్తో పయనించి చివరికి నా ఎండ్ ప్రోడక్ట్ని అంటే నా వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఇలా మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ని అంటే సమాచారాన్ని లోపల ఫీడ్ చేస్తున్నామో అప్పుడు నలువైపుల నుండి మనం చదువుతున్నది, వింటున్నది, చూస్తున్నది అన్నింటిపైన మనం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఏదైతే లోపలకు వెళ్తుందో అదంతా ఒక రా మెటీరియల్గా పనిచేస్తుంది. ఈ విధంగా మీ నోటి నుండి చెడు భోజనాన్ని స్వీకరించరు కదా, ఎందుకంటే మీకు తెలుసు ఇది లోపలికి వెళ్ళాక ఎక్కడో ఒక చోట చాలా నష్టపెడుతుంది అని. ఇప్పుడు ఎవరైతే చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారో చూడండి, ఇంతకుముందు మనం అంత హెల్త్ కాన్షియస్గా ఉండేవారిమి కాదు, ఏదో ఒకటి త్రాగేవారిమి, ఏదో ఒకటి తినేవారిమి. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది, ఒక్కొక్కటి నేను తీసుకుంటున్నది లోపలికి వెళ్ళి జబ్బును ఉత్పన్నం చేసే అవకాశం ఉంటుంది అని. ఇంకా అప్పటి నుండి మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ నీరు త్రాగాలి, ఏ నీరు త్రాగకూడదు, ఇలా శ్రద్ధ వహిస్తూ వచ్చాం. అలాగే ఎప్పుడైతే మనము నేను లోపలికి పంపిస్తున్న సమాచారం అంతా నా వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది అని తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం జాగృతి ఏర్పడుతుంది. ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు అని. ఇంతకుముందు ఎలా ఉండేది, ఏదైనా చదివేవారిమి, మ్యాగజైన్ తీసుకొని పేజ్ టు పేజ్ అంతా చదివేవారిమి చివరి వరకు, న్యూస్ పేపర్ తీసుకున్నాం అన్నీ చదివేశాం. కానీ ఒక్కొక్క పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లోపల వర్క్ చేస్తుంది అని మాత్రం రియలైజ్ అవ్వలేదు. అప్పుడేమనిపించేది అంటే మనం ఇంకెవరి గూర్చో చదువుతున్నాం కదా, దానికి నా జీవితంతో ఏమీ సంబంధం లేదు అని. కానీ ఈ రా మెటీరియలే నా పర్సనాలిటీని తయారు చేస్తుంది అని మాత్రం రియలైజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ అర్థమైంది. అర్థమవ్వగానే నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను. ఒకవేళ మీరు వచ్చి అక్కడిక్కడ విషయాలు మాట్లాడితే చాలా డ్యామేజింగ్, టాక్సిక్, నెగిటివ్ విషయాలు అంటే నష్టపెట్టే వికారి చెడు విషయాలు మాట్లాడితే, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఫలానా వ్యక్తి ఇలా అంట, ఫలానా వ్యక్తి ఇలా చేశారు, ఇవన్నీ మొదట నాకు మనోరంజకంగా అనిపించవచ్చు, సరే టైం పాస్ అవుతుంది, వీరి గురించి వారి గురించి మాట్లాడితే ఏం పోయింది అని. అలా అరగంట 30 గంట గడిచిపోతుంది. బట్ నౌ ఐఎమ్ లిటిల్ బిట్ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటాను. ఏదైతే విషయాలు మీ నుండి నేను వింటున్నానో అది లోపలికి వెళ్తుంది, అదే నా థాట్ యొక్క క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది, తిరిగి అదే నా వ్యక్తిత్వంగా మారుతుంది, అదే నా భాగ్యాన్ని తయారు చేస్తుంది అని. అందుకే మన సంస్కృతిలో కూడా మంచి వినాలి, మంచి చదవాలి, మంచి చేయాలి అని ఉంది. ఇంతకుముందు కాలంలో ఏవైతే చేసేవారో వాటిలో చాలా లాజిక్ ఉండేది. బాల్యంలో మనకు చెప్పేవారు, ఉదయం లెగిచి భగవంతుణ్ణి జ్ఞాపకం చేయాలి, గాయత్రి మంత్రం చదవాలి, ఇలా ఏదైనా చేయండి అని. ఏదైనా మంచి విషయం మనం చదవటము లేదా వినటం చేసేవారిమి. అదంతా సైంటిఫిక్గా ఉండేది. ఉదయం ఉదయమే లెగిచి ఏదైతే సమాచారం మనం తీసుకుంటామో అది పాజిటివ్ ఇన్ఫర్మేషన్గా ఉండాలి అని. కానీ ఇప్పుడేం చేస్తున్నాం, ఉదయం లెగిచి ఒక చేతిలో న్యూస్ పేపర్, ఇంకొక చేతిలో రిమోట్ కంట్రోల్, ఒక పక్కన టెలివిజన్ నడుస్తూ ఉంటుంది, మరో పక్కన పిల్లల గదిలో పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినబడుతూ ఉంటుంది. ఇలా ఒక రోజు యొక్క పునాది సమయమే భిన్నమైన స్వరంలో ఉంది. ద ఫౌండేషన్ ఆఫ్ ద డే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ఎ డిఫరెంట్ నోట్. ఆ తర్వాత పాజిటివ్ థాట్స్ జనరేట్ అవ్వాలి అని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అది అసాధ్యం కొరకు ఎదురు చూస్తున్నట్లే అవుతుంది. ఎందుకంటే మనం లోపల అలాంటి పాజిటివ్ సమాచారాన్నే పంపలేదు. కాబట్టి మనం తీసుకునే సమాచారము మరియు ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థలు ఈ రెండు చాలా కరెక్ట్గా ఉండాలి. అందుకే చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మధ్య మధ్యలో మనం ఆగి మనకి మనం విశ్లేషించుకోవాలి. నేను సరైన ధారణలపైన నడుచుకుంటున్నానా, లేక ఏదైనా మార్పు యొక్క అవసరం ఉందా అని. చాలా విషయాల్లో మనం ఏర్పరచుకున్న తప్పుడు నమ్మకాల కారణంగా మనం ఎంతో నష్టపోతున్నాం. ఉదాహరణకి టెన్షన్స్ విషయాన్నే తీసుకుంటే ఈ రోజుల్లో అడుగడుగున టెన్షన్స్ ఉన్నాయి అనుకోవటం కూడా ఒక బిలీఫ్ సిస్టమే. టెన్షన్ ఉండాల్సిందే అన్నట్లుగా ఉంటారు. టెన్షన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి అనటం కూడా ఒక తప్పుడు నమ్మకమే. ఎవరినైనా మీరు మీకు టెన్షన్స్ ఉన్నాయా అని అడిగితే వారు మీ వైపు చాలా వింతగా చూస్తారు. ఏంటి, టెన్షన్స్ లేకుండా కూడా మనుషులు ఉంటారా అని అనుకుంటారు. అంటే అది అబ్నార్మల్ కదా అనుకుంటారు. టెన్షన్స్ లేకుండా జీవించడాన్ని అబ్నార్మల్, అసహజం అనుకుంటారు. టెన్షన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి అనుకోవటం ఒక తప్పుడు నమ్మకం. ఎందుకంటే మీకు ఎలా తెలుసు అందరికీ టెన్షన్స్ ఉన్నాయని? అంటే అందరికీ ఉంటాయి కదా అంటారు. టెన్షన్స్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా అనుకోవడం కూడా మన నమ్మకమే ఇది. మరి ఈ నమ్మకాన్ని మనం నమ్మవద్దా అంటే, యాక్చువల్లీ మనకి ఇతరుల గురించి తెలియనే తెలియదు కదా. మనకి నిజంగా ఇతరులు ఎంత టెన్షన్ పడుతున్నారో అనేది తెలియదు. అసలు టెన్షన్లో ఉన్నారో లేదో తెలియదు. కానీ ఎక్కడో ఒక చోట మనం ఆ విషయాన్ని ఎన్నిసార్లు రీఇన్ఫోర్స్ చేస్తూ వచ్చామంటే, టెన్షన్గా ఉంది, టెన్షన్గా ఉంది, చాలా పెద్ద టెన్షన్ ఉంది, ఇలా పదే పదే టెన్షన్స్ అంటూ ఉంటే దాన్ని మనమే ప్రత్యక్షం చేస్తున్నట్టుగా అవుతుంది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తికి ఎన్ని టెన్షన్స్ ఉంటే అంత ఎఫిషియెంట్గా సమర్థంగా ఉన్నారు అనుకుంటారు. ఒకవేళ మీరు ఏ టెన్షన్ లేకుండా కూర్చుంటే మీ జీవితంలో మీరు ఏమీ గొప్పగా సాధించట్లేదని అనుకునేవారు ఉన్నారు. అన్నింటికన్నా పెద్ద నమ్మకం ఏమిటి అంటే, టెన్షన్స్ అనేవి సహజం అనుకోవటం. ఎవరినైనా చూడండి, టెన్షన్ అనేది నార్మల్ అంటారు. టెన్షన్ లేకపోవటాన్ని అసహజంగా పరిగణిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరే దీని గురించి ఆలోచించాలి. టెన్షన్ అనేది న్యాచురల్గా ఉందా? లేదు కదా. కానీ మనం దాన్ని చాలా కామన్ విషయంగా స్వీకరించాం. న్యాచురల్గా ఉండకూడదు అనుకుంటారు. కానీ ఏదైనా ఒక ఊర్లో ఎపిడమికల్గా ఏదైనా వ్యాపిస్తే, ఎక్కువ మందికి ఆ వ్యాధి సోకితే, మీరు దాన్ని నెమ్మది నెమ్మదిగా ఆ వ్యాధి రావటమే ఒక రైట్ ఫిజికల్ హెల్త్గా భావించుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, అది అందరికీ పట్టుకొని ఉన్నా, మెజారిటీ పాపులేషన్కి పట్టుకొని ఉన్నా, దాని అర్థం అదే ఫిట్నెస్ అని మాత్రం కాదు. అది అసహజం, అన్నాచురల్. అది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ యొక్క పరిస్థితితో మనం అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా ఇది అసహజంగా ఉంది, న్యాచురల్ కాదు అని. ఎప్పుడైతే మనము చింతాగ్రస్తులై ఉంటామో, చిన్న చిన్న విషయాల్లోనైనా లేక పెద్ద విషయంలోనైనా, అలా చిన్న చిన్న విషయమే కావచ్చు. ఉదాహరణకి ఈరోజు ఉదయం పనమ్మాయి రాలేదనుకుందాం. ఇంకా ఆ ఇంటి యజమాని ఆమె రాలేదు, పనిచేసే ఆవిడ రాలేదు, పనమ్మాయి ఎందుకు రాలేదు, ఎందుకు ఇలా చేసింది, ఇలా అంటూ ఉంటే మొత్తం ఇంటి వాయుమండలం అంతా మారిపోతుంది. చాలా చిన్న విషయం ఇది. అలాగే బస్ మిస్ అయ్యారు, ఎగ్జామ్ ఉంది పిల్లలకి, ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. ఇవి చాలా చిన్న చిన్న విషయాల టెన్షన్స్. కానీ అవే తర్వాత సమయంలో పెద్ద విషయాల వరకు తీసుకెళ్తూ ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలి. టెన్షన్ న్యాచురల్ అనే ఒక బిలీఫ్ని నేను ఏర్పరచుకున్నాను, కానీ అది న్యాచురలా లేక అన్నాచురలా? అంటే అది సహజమా? జీవితంలో టెన్షన్ ఉండడం సహజమేనా లేక అసహజమా? ఇది చూసుకోవాలి. ఏదైతే సహజంగా ఉంటుందో దానికి గుర్తు ఏంటి అంటే, అది సౌకర్యంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సహజం అంటే ఏంటి? ఈ విధంగా నడవటం సహజం, పరిగెత్తటం అనేది అసహజం. నడవటం అనేది సహజం, ఎందుకంటే శ్రమ లేకుండా చేస్తాం. అందుకే మీరు ఎక్కువసేపు నడవగలుగుతారు, కానీ ఎక్కువసేపు పరిగెత్తలేరు. కానీ ఒకవేళ మీరు పరిగెత్తటం మొదలు పెడితే కొంత దూరం వరకు పరిగెత్తగలుగుతారు, కానీ కొద్ది సమయం తర్వాత మీరు అలసిపోతారు. మరి అలాగే టెన్షన్ పడటం అంటూ ఊరికే టెన్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే కొంత సమయం తర్వాత మనం అలసిపోతాం. ఎప్పుడైతే మన మనస్సు టెన్షన్ స్థితిలో ఉంటుందో అప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా దుఃఖము, బాధ కలుగుతుంది. ఎక్కడో ఒక చోట ఆంతరికంగా బాధపడుతూనే ఉంటాం. ఆ ఆంతరిక సమస్య లేక బాధ బయటకి ఏదో ఒక రూపంలో వస్తుంది, కోపం రూపంలో లేక చికాకు రూపంలో. మరి దాన్ని మనం సహజమని ఎలా అంటున్నాము? సహజం అనేది సౌకర్యంగా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, చాలా సహజంగా సౌకర్యంగా నాకుంది. కానీ ఒకవేళ నేను ఒక కష్టతరమైన పొజిషన్లో కూర్చుంటే లేదా ఒక కష్టతరమైన పోజ్లో కూర్చుంటే అది అసహజంగా ఉంటుంది. వెంటనే నేను నా సహజ స్థితిలోకి రావాలి అని అనుకుంటాను. అందుకే టెన్షన్ సహజమే అని నమ్మటం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు దాన్ని సహజం అనుకుంటే దాన్ని ఇంకా తొలగించే ప్రయత్నమే చెయ్యరు. సపోజ్ సాయంత్రం మీరు ఇంటికి వెళ్తారు, మీకు కొంచెం జ్వరంగా ఉంది అని అనిపిస్తే మీరు థర్మామీటర్లో చెక్ చేసుకుంటారు. ఒకవేళ మీ థర్మామీటర్ 99.9 అని చూపిస్తే అప్పుడు మీకు అది నార్మల్ కాదు, నేను ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు నార్మల్ అంటే ఎంత అని. అందుకే మీరు ఆ పాదరసం బాణం గుర్తు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరేం చేస్తారు, వెంటనే మెడిసిన్ తీసుకుంటారు. ఎందుకంటే 99 అనేది నార్మల్ కాదని మీకు అర్థమైంది, ఆ జ్ఞానం ఉంది. ఒకవేళ మీకు 99 అనేది నార్మలే అని తెలిస్తే మీరు క్రోసిన్ వేసుకోరు. రేపు ఒకవేళ మీకు 100 ఉన్నా సరే అది కూడా నార్మలే అనే జ్ఞానం తెలిస్తే మీరు 100 టెంపరేచర్ ఉన్నా క్రోసిన్ వేసుకోరు, 100 దాటగానే క్రోసిన్ వేసుకుంటారు. చూడండి, ఇక్కడ మీకు నార్మల్ పారామీటర్స్ ఏంటి అనేవి తెలియడం చాలా అవసరం. ఇప్పుడు కొంచెం జ్వరం రాగానే మీరు క్రోసిన్ తీసుకుంటారు, ఎందుకు? అలాగే ఉండనివ్వండి, రేపటి వరకు బాగవుతారు కదా. కానీ కాదు, రేపు నేను బాగై మళ్ళీ వర్క్కి వెళ్ళాలి అనుకుంటారు. అలాగే టెన్షన్ ఉంది అనుకుంటున్నాం. రోజు రోజుకి అది పెరుగుతుంది. కానీ దాని కొరకు మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు. ఎందుకు? ఎందుకంటే మనం దాన్ని నార్మల్ అనుకున్నాం, పర్వాలేదు అనుకున్నాం. దాన్ని ఎప్పుడైతే నార్మల్ యొక్క పారామీటర్కి తీసుకొచ్చామో అప్పుడు దాన్ని స్వీకరించినట్లుగా అయిపోయింది. ఇది ఒక తప్పుడు నమ్మకం, మరియు దాంతో ఒక సంకల్పం క్రియేట్ చేశాం. అందుకే ఇప్పుడు మన బిలీఫ్ని, ఈ నమ్మకాన్ని చెక్ చేసుకొని మనకి మనం ఇది అసహజం, ఇది అసౌకర్యం, ఇది చాలా బాధని కలిగిస్తుంది, నాకు ఈ బాధ వద్దు అనుకుంటే అప్పుడు నేను దాన్ని ఎలా అయినా దూరం చేయాలని ఆలోచిస్తాను. అనగా ఎప్పుడైతే జబ్బు చేసిందని అర్థమవుతుందో అప్పుడే ట్రీట్మెంట్ వైపు శ్రద్ధ పెడతారు. కానీ జబ్బునే నార్మల్ అనుకున్నప్పుడు వైద్యం గురించి ఇంకా ఆలోచించరు కదా. అంటే ఒక తప్పుడు నమ్మకంతో మన పూర్తి జీవితమంతా చింతలో గడుస్తుంది. ఎందుకంటే మనం స్వీకరించాం, ఇది జబ్బు కాదు, ఇదే ఆరోగ్య స్థితి కావచ్చు అని. అదే మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. పూర్తి జీవితం చింతలో గడుస్తుంది. టెన్షన్ న్యాచురల్ అనే ఈ సంకల్పంతో అదే ఫీలింగ్ ఉత్పన్నమవుతుంది. మన వైఖరి అలాగే ఏర్పడుతుంది, మన వ్యక్తిత్వము, ఆ తర్వాత మన భాగ్యము అలాగే తయారవుతాయి. ఇంకా ప్రతి స్టెప్లో మీకు మీరు త్వరగా టెన్షన్ను క్రియేట్ చేసేసుకుంటారు. ఎందుకంటే మీరు టెన్షన్ నార్మల్ అని స్వీకరించారు కాబట్టి. అందుకే టెన్షన్స్ ఉండటం సహజమే అనే నమ్మకాన్ని మార్చుకొని టెన్షన్కి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి, లేదా టెన్షన్స్ కలిగినప్పుడు దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇంకొక నమ్మకం టెన్షన్ విషయంలో ఏమిటి అంటే, మనం చాలా చక్కగా పర్ఫామ్ చేయటానికి టెన్షన్ అనేది అవసరం అనుకోవటం. ఏదైనా స్టేజ్పై వెళ్ళి ప్రదర్శన ఇవ్వాలన్నా, ఒక పాట పాడాలన్నా టెన్షన్ ఉంటే బాగా చేస్తాము అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ శాతం వ్యక్తులకు ఈరోజు టెన్షన్ లేకపోతే అది విశ్రాంతి ప్రియులుగా ఉన్నట్లు అనుకుంటారు. మీరు పూర్తి లేట్ అవుతారు, లేట్ అవుతే అక్కడ సరిగ్గా ప్రదర్శించలేరు అని భావిస్తారు. అనగా వారిని ముందుకు నడిపించేందుకు ఒక టెన్షన్ కావాలి అనుకుంటారు. దాంతో మన అడ్రినాలిన్ ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి. ఈవెన్ ఒక చిన్న పిల్లవాడు రేపు ఎగ్జామ్ ఉండి ఈరోజు విశ్రాంతిగా కూర్చుంటే ఏం మీకు టెన్షన్ లేదా, రేపు ఎగ్జామ్ ఉంది కదా అంటారు. కానీ మనం చాలా పెద్దవారమే, మనకి ఈ విషయం తెలిసి ఉండాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది రిలాక్సేషన్తోనే సాధ్యమవుతుంది. ఒకవేళ పిల్లవాడు సంవత్సరమంతా కష్టపడి చదివి ఎగ్జామ్ సమయంలో టెన్షన్ పడితే చదివిందంతా మర్చిపోతాడు. మనం దీన్ని కేర్లెస్ మిస్టేక్స్ అంటూ ఉంటాం. స్కూల్లో ఇప్పటివరకు నాకు బాగా గుర్తుంది, అన్నీ వచ్చేవి, అన్నింటి జవాబులు తెలుసు. కానీ ఎగ్జామ్ తర్వాత అనుకునేది, అయ్యో ఇది తప్పుగా రాశాను, ఇది కరెక్ట్గా రాస్తే బాగుండు అని. దానిని మనం కేర్లెస్ మిస్టేక్ అనేవారిమి, అంటే నిర్లక్ష్యంతో చేసినటువంటి తప్పు. మరి కేర్లెస్ మిస్టేక్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత యొక్క లోపం. ఏకాగ్రత యొక్క లోపము అనగా మన సామర్థ్యం యొక్క రేఖ చాలా తగ్గిపోవటం, ఎఫిషియన్సీ లెవెల్ డౌన్ అవుతుంది. అన్నీ తెలిసి కూడా మన చేతులు తప్పుగా వ్రాసాయి అంటే ఏకాగ్రత లోపం అది, ఎందుకంటే టెన్షన్ ఉంది. సో యాంగ్జైటీ అనేది మన పర్ఫార్మెన్స్ని ఎలా పెంచుతుంది? వాస్తవంగా అది మన పర్ఫార్మెన్స్ని క్రిందకు తీసుకొస్తుంది, ఇంకా తగ్గిస్తుంది. సపోజ్ మీరు వర్క్ చేస్తున్నారు, మీకు చిన్న చిన్న విషయాల టెన్షన్స్ ఉన్నాయి, సంబంధాల విషయంలోనైనా పని విషయంలోనైనా టెన్షన్ ఏర్పడగానే మనసు యొక్క స్థితి ఎలా మారుతుంది? ఏమనిపిస్తుంది? ఎనర్జీ లెవెల్ తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. మీ ఏకాగ్రత శక్తి ఇంతకుముందు కన్నా తగ్గిపోతుంది. నిర్ణయం తీసుకునే శక్తి, స్మరణ శక్తి తగ్గిపోతాయి. ఫోకస్ లూజ్ అవుతారు, పదే పదే చికాకు పడుతూ ఉంటారు. దాంతో మీ సంబంధాల్లో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇన్ని ఉండి ఎవరైనా టెన్షన్స్తో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారా? మన ఏకాగ్రత శక్తి తగ్గినప్పుడు మనం ఎలా పర్ఫామ్ చేయగలుగుతాం? తర్వాత అది మన ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని వేస్తుంది. ఈరోజు మీరు స్టడీ చూసినట్లయితే కార్పొరేట్ సెక్టర్స్లో ఏదైతే యాబ్సెంటిజం బాగా పెరుగుతుందో అదంతా జబ్బుల కారణంగానే, ఎందుకంటే అవన్నీ మానసిక రుగ్మతల కారణంగా ఏర్పడుతున్న జబ్బులు. మానసిక చింత దాని ప్రభావము శరీరంపై తప్పక పడుతుంది. మరి పర్ఫార్మెన్స్ ఎలా బాగుంటుంది? నాకు ఈరోజు బీపీ వస్తే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? తగ్గిపోతుంది కదా. మరి ఇదే ఒకవేళ మనం రిలాక్స్డ్గా ఉంటే బాగా చేయగలుగుతాం. మరి అదే ఒకవేళ మనం రిలాక్స్డ్గా ఉంటే చాలా బాగా చేయగలుగుతాం. మరి ఈ తప్పుడు నమ్మకం ఎలా ఏర్పడింది అంటే, ఎక్కడో ఒక చోట మనం ప్రెషర్స్ని టెన్షన్స్ని రెండింటిని మిక్స్ చేసుకున్నాం. ప్రెషర్స్ కావాలి, టార్గెట్స్ కావాలి. ఒక కార్పొరేట్ రంగంలోనైనా ఒక విద్యార్థికైనా టార్గెట్స్ కావాలి. ఏ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి, అది ఒక టార్గెట్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే పిల్లలు చదువుతారు. ఒకవేళ ఎగ్జామ్స్ లేకుంటే బహుశా మనం అంత ఇంట్రెస్ట్గా చదువుకోం. కానీ ఎగ్జామ్ ఇవ్వటానికి నాకు టెన్షనే కావాలి అనటం అనవసరం. అదేవిధంగా ఒక ఆఫీస్లో ఒక డెడ్లైన్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. మీరు ఇంత సేల్స్ చేయాలి, ఇన్ని అమ్మకాలు చేయాలి అని ఉండాలి. కానీ ఆ టార్గెట్ని చేరుకోవటానికి మీరు రిలాక్స్డ్గా కూడా ఉండి చేరుకోవచ్చు, లేక టెన్స్డ్గా ఉండి కూడా చేరుకోవచ్చు. ఇది మీ చాయిస్. దీన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఈ నమ్మక వ్యవస్థలు మారాలి అంటే మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ టెన్స్డ్గా ఉండి చేసే అలవాటు వలన ఇంకో విధమైన అనుభవం బహుశా మనకి చాలా కాలం నుండి మనం చూడనే చూడలేదు. రిలాక్స్డ్గా ఉంటే పనులు ఎలా జరుగుతాయి అనేది తెలియనే తెలియటం లేదు. ఇప్పటి నమ్మకం ఏమిటంటే విశ్రాంతిగా ఉంటే పనులు జరగవు అని. ఒకవేళ గట్టిగా చెప్పకపోతే ఎవరూ మాట వినరు అని. ఇలాంటి బిలీఫ్ సిస్టమ్స్ పైన వర్క్ చేసి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఈ నమ్మక వ్యవస్థలతో మనకు రిజల్ట్ రావట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంకో పద్ధతిలో ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నించి చూడాలి. తర్వాత ఒకవేళ పని చేయకపోతే ఆ పాత పద్ధతిలోనికే వెళ్ళండి. కానీ ముందు ప్రయత్నించండి, తప్పనిసరిగా పనిచేస్తుంది. చెయ్యాలి కూడా, ఎందుకంటే అందులో ఒక లాజిక్ ఉంది. ఇంకొక బిలీఫ్ టెన్షన్ విషయంలో ఏమిటి అంటే, దాని నుండి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయటం, ఒక బ్రేక్ తీసుకోవటం, లేదా వెకేషన్కి వెళ్ళటం, లేక ఆ వ్యక్తితో ఇంకా మాటలు మానేయటం, వారి వద్దకు వెళ్ళకపోవటం చేస్తుంటారు. కొందరైతే జాబ్ కూడా మార్చేసుకుంటారు, ఈ జాబ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి అని అలా జాబ్ని కూడా మార్చుకుంటారు. మరి ఇలా తప్పించుకోవటం కరెక్టేనా? దీనికన్నా ముందు ఇంకొక బిలీఫ్ సిస్టమ్ ఉంది, దాని కారణంగానే ఇలా టెన్షన్స్ ఉంటే తప్పించుకోవటం మంచిది అనేటువంటి నమ్మకం ఉత్పన్నమవుతుంది. అదేమిటి అంటే, ఇతరులే నా టెన్షన్కి కారణం అని అనుకోవటం. అందుకే ఆ వ్యక్తులకు దూరం అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ నేను మీరే నా టెన్షన్కి కారణమని భావిస్తే, పదే పదే మిమ్మల్ని కలిసినప్పుడు టెన్షన్ కలిగే బదులు మిమ్మల్ని కలవటమే మానేస్తే మంచిది అని అనుకుంటాను. ఎందుకంటే మీరే నా టెన్షన్కి కారణమని అనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు ఒక అర నిమిషము లేదా ఒక నిమిషం ట్రై చేయండి. వర్తమాన సమయంలో ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సినటువంటి విషయం. మీ జీవితంలో మీ టెన్షన్కి కారణాలు ఏమేమి ఉన్నాయి, ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు చూడండి. దాని కారణం ప్రతిసారి బయటి నుండే ఉంటుంది. మనం తీసే కారణాల్లో ఎక్కువ శాతం పిల్లల చదువు, పిల్లల పెళ్లి, అత్త కోడలు, భర్త పిల్లలు, బాస్, ఆర్థిక పరిస్థితి, శరీర అనారోగ్యం, ఇలా ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో కారణం ప్రతిసారి బయటి నుండే కనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒక చోట మనం ఏమనుకున్నామంటే, నా మానసిక స్థితి ఇతరుల చేత లేక పరిస్థితుల చేత నియంత్రించబడుతుంది అని. ఇది అన్నింటికన్నా పెద్ద తప్పుడు నమ్మకం. దిస్ ఈజ్ ఎ రాంగ్ బిలీఫ్. నేను బాగానే ఉన్నాను కానీ మిమ్మల్ని కలిశానా అంతే నాకు కోపం వచ్చేసింది. మీరు నాకు కోపం తెప్పించారు, మీరు నన్ను నిరుత్సాహపరిచారు, నా దుఃఖానికి కారణం మీరే, నా బాధకు కారణం మీరే అనుకుంటారు. అసలు ముందు ఆ వ్యక్తి నా దుఃఖానికి కారణమా, ఇది ఆలోచించాలి. ఏదైనా దృశ్యాన్ని మీరు మీ ముందు విశ్లేషించండి. ఇతరులు కారణమా? ఎప్పుడైతే మేము దీనిపైన వర్క్ చేశామో మాకేమర్థమైందంటే, ఇతరులు ఏదైతే చెప్పాలో అది వారు చెప్పేశారు, ఏది చెయ్యాలో అది చేసేశారు. ఆ విషయాన్ని తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దానిని నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, అదే నాలో సంతోషాన్ని లేక దుఃఖాన్ని, బాధని లేక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీరు నాతో ఏమన్నారు అనేది ముఖ్యం కాదు, కానీ మీరు అన్నదానికి నేనేం చేశాను అనేదాన్ని బట్టి నాకు దుఃఖము లేక సుఖం యొక్క అనుభవం కలుగుతుంది. చూడండి, మీరు ఏదో అంటారు, వెళ్ళిపోతారు, మీ పాత్రను మీరు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు నేను మీరన్న విషయాన్ని తీసుకొని దాన్ని ఎలా పర్సీవ్ చేస్తానో, ఎలా అర్థం చేసుకుంటానో, ఎలా విశ్లేషించి పదే పదే లోపల రిపీట్ చేస్తూ ఉంటానో, వారు ఇలా అన్నారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళలా అన్నారు అని ఆలోచనలతో నేను నా ఫీలింగ్ని జనరేట్ చేస్తాను. మీరు సైన్స్లో కూడా చూడండి, టెన్షన్కి ఒక ఫార్ములా ఉంది. స్ట్రెస్ అనగా ప్రెషర్ డివైడెడ్ బై రెసిలియన్స్ అంటారు. ప్రెషర్ అనేది బయట నుండి వస్తుంది, అది చాలా తక్కువ పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే అదొక స్టిములస్, ఆ స్టిములస్ డివైడెడ్ బై రెసిలియన్స్ అంటారు. మేము చదువుకున్నప్పుడు మాకేం చెప్పారంటే, వేరువేరు మెటల్స్ ఉంటాయి, ఒక షీట్ ఉంది మెటల్స్ది, ప్రతి మెటల్ షీట్ పైన ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని అప్లై చేశారు, సమానమైనటువంటి ప్రెషర్ని ప్రతి దానిపైన పెట్టారు. కానీ ప్రతి మెటల్ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్ వేరువేరుగా వచ్చేది. ఎందుకు? ప్రెషర్ అయితే ఒకే విధంగా ఉంది కదా, కానీ అక్కడ డినామినేటర్ ప్లే చేస్తుంది. మరి డినామినేటర్లో ఏముంది? రెసిలియన్స్, అనగా ఆ మెటల్లో ఆ స్ట్రెస్ని ఎదుర్కొనే శక్తి. ప్రెషర్ అయితే కాన్స్టెంట్గా ఉంది, కానీ రెసిలియన్స్ డిఫరెంట్గా ఉన్న కారణంగా స్ట్రెస్ ఫ్యాక్టర్ వేరువేరుగా వచ్చింది. మరి అదే మనకు కూడా వర్తిస్తుంది. ఒక ఆఫీస్లో కూడా మీరు చూడండి, ఒక్కరే బాస్ కానీ 10 మంది జూనియర్స్ ఉన్నారు. ఒకే బాస్ అందరినీ ఒకే విధంగా కోపడ్డారు, కానీ దానికి అందరి రియాక్ట్ అయ్యే విధానం వేరువేరుగా ఉంటుంది. ఒక్కరే బాస్ అన్నప్పుడు అందరికీ ఈక్వల్ లెవెల్ ఆఫ్ టెన్షన్ ఉండాలి కదా. మీరందరూ పొరపాటు చేశారు, బాస్ అందరినీ కోప్పడి వెళ్ళిపోయారు, కానీ మీరందరూ ఏదైతే స్పందించారో అది వేరువేరుగా ఉంది. ఒకవేళ 10 మంది ఉంటే 10 వేరువేరు ప్రతిస్పందనలు వస్తాయి. ఎందుకంటే రెస్పాన్స్, స్పందన అనేది స్టిములస్ ద్వారా క్రియేట్ అవ్వట్లేదు. బాస్ ఎవరైతే బయట నుండి వచ్చారో వారొక స్టిములస్, అంటే ఒక పరిస్థితి. కానీ మనం ఏదైతే చేశామో అది దాని యొక్క రెస్పాన్స్, స్పందన. కానీ ఆ స్టిములస్ మరియు రెస్పాన్స్, ఈ రెండిటి మధ్యలో ఉన్నది ఫ్రీడమ్ టు చూజ్ యువర్ రెస్పాన్స్. అంటే ఒక పరిస్థితికి మరియు దాని పరిణామానికి మధ్యలో మీ స్పందనను ఎంచుకునేందుకు మీకు ఒక స్వతంత్రత లభిస్తుంది, మీ యొక్క రెస్పాన్స్ని చూజ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అనగా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ఇలా స్పందించాను అని అనటానికి వీల్లేదు. ప్రతిసారి మనం ఒక పరిస్థితికి స్పందించే ముందు ఆ పరిస్థితిలో మన ప్రతిస్పందనను ఎంపిక చేసుకునేందుకు మనకు ఒక అవకాశం లభిస్తుంది. ఆ స్పందించే విధానమే మనకి ఒత్తిడిని లేక సంతోషాన్ని, దుఃఖాన్ని లేక సుఖాన్ని అనుభూతి చేయిస్తుంది. కావున ఈరోజు మనం తెలుసుకున్నది టెన్షన్స్ విషయంలో మనకున్న కొన్ని తప్పుడు నమ్మకాలని సరిచేసుకోవాలి అని. టెన్షన్స్ను దూరం చేసుకునేందుకు సరైన రీతిలో స్పందించాలి అని.
ఓం శాంతి.
ఓం శాంతి.
चलो कुछ कहा किसने क्या हो गया खुशी खो गई मानो सब खो गया
चलो कुछ कहा किसने क्या हो गया खुशी खो गई मानो सब खो गया
खुशी जैसी कोई दवा ही सबको पिलाते रहो गाते रहो गुनगुनाते रहो मिलन प्यारे प्रभु से मनाते रहो सदा खुश रहो
ये सेवा पड़ी है तू
प्रभु के है सच्ची खुशी, ये सेवा बड़ी है दुआओं भरी,
ये मुस्कान वरदान भगवान का, ये मुस्कान वरदान भगवान का, नाचो खुशी में नचाते रहो, सदा खुश रहो मुस्कुराते रहो, खजाना खुशी का लुटाते रहो, गाते रहो गुनगुनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो।